ీపనగరే జడాస్తమకమకరాశ్రుతిచరీ దరిద్రాణం చింతమణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిహువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతజ్ఞం త్రయపురం మఖః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః. శంకర పార్వతీభ్యాం శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. నిన్నటి వరకు మనం స్కాంద పురాణంలోని మాహేశ్వర ఖండంలో కేదారఖండం గురించి చెప్పుకున్నాం. ఇవాళ నుంచి కౌమారికాఖండం ప్రారంభమవుతుంది. ఈ మాహేశ్వర ఖండంలో రెండవ ఖండం కౌమారికాఖండం. ఇదయ్యాక అరుణాచల మహాత్మ్యం, తదనంతరం వరుసగా రేవాఖండం అవి ఉంటాయి. ఇందులో కౌమారికాఖండం అని పేరు ఎందుకు వచ్చింది? స్వయముగా కుమారస్వామి వారే ఈ కథను ఒకప్పుడు చెప్పారు, అందుకని ఆయన పేరు మీదుగా ఇది కౌమారిక ఖండం అని పేరు వచ్చింది. పైగా ఆయన స్త్రీ రూపం కూడా ధరించి భక్తులను అనుగ్రహించాడు. అసలు కుమారస్వామి దర్శనం మాత్రం చేతనే ముక్తినిస్తాడు, కానీ ఆయనను గుర్తించటం, ఆయనని పూజించటం, ఆయనకి సంబంధించిన శ్లోకాలు చదవడం కలియుగంలో చాలామందికి ఇష్టం ఉండదు. తద్వారా వాళ్ళు ముక్తికి దూరం అవుతారు. అలా ముక్తికి దూరం అయ్యేటటువంటి వాళ్ళు ఆయన్ని చూడలేకపోయినా ఆయన చెప్పిన కథ విన్నా చాలు గనక ఆయన్ని ధరించి ఆయన్ని వరించినట్లుగా పూజించినట్లుగా ఆయన భావిస్తాడు. ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి, శ్లోకం ఎవరు రాశారో తెలియదు, కానీ ఆ శ్లోకం జగత్ ప్రసిద్ధికి ఎక్కదు. రచయిత పేరు తెలియకపోయినా ఆయన రాసిన రచన ప్రసిద్ధికి ఎక్కితే ఆ రచన రాసినటువంటి వాడిని తలుచుకున్నట్టే అవుతుంది గనక తద్వారా పుణ్యం వస్తుంది. అలాగే కుమారస్వామిని తలుచుకోకపోయినా కుమారుడు చెప్పిన దివ్య రహస్యాలు మనం వింటున్నాం కనుక ఆయనని తలుచుకున్నట్లే. పద్మాకర్ గారిని తలుచుకున్నట్టే రోజు పద్మాకర్ అనక్కర్లా, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటే చాలు ఆయన్ని తలుచుకున్నట్టే అవుతుంది. అందుకని పరమ పవిత్రమైన కౌమారికాఖండాన్ని శ్రద్ధాశక్తులతో వింటే అనేక దివ్య రహస్యములతో కూడిన కౌమారికాఖండం కుమారస్వామి ఉపాసనతో సమానమైనది. కనుక ఈ జన్మలో ధరించే అవకాశం వస్తుంది, లేదా కనీసం ఉత్తమ జన్మమైన వస్తుంది. అర్జునుడు ఒకప్పుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. దీనితోటే ఈ కౌమారికాఖండం ప్రారంభమవుతుంది. అర్జున తీర్థయాత్రతో ఈ కార్యక్రమం ప్రారంభం అన్నమాట. దానికి ఒక కారణం లేకపోలేదు. కారణం లేని ఎవరు ఇబ్బంది చేయరు కదా. ఏదన్నా తెలిసి కానీ తెలియక కానీ ప్రతిజ్ఞాభంగం చేసిన నేను ఈ పని చేస్తానని ఒక ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞని చెల్లించలేకపోతే దాన్ని ప్రతిజ్ఞాభంగం అంటారు. అలాంటి ప్రతిజ్ఞాభంగం చేసినట్టయితే వాడు తీర్థయాత్రలు చేయాలి, చెయ్యకపోతే అది మహాపాపం. ఎవరికైనా ఏదైనా వస్తువు ఇస్తానని వాగ్దానం చేశాక ఎట్టి పరిస్థితుల్లో వస్తువు ఇవ్వాలి? కానీ ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి లేకపోవటం వల్ల ఇస్తాననే విషయం మర్చిపోయి ఏమి ఇస్తాను అనుకున్నాడో కూడా గుర్తులేదు అనుకోండి. అటువంటి వాడికి హఠాత్తుగా ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అయ్యి నేను ఎప్పుడో ఒకప్పుడు ఒకరికి ఏదో ఇస్తానని మొక్కుకున్నాను, ఏమి ఇస్తానన్నానో గుర్తులేదు, ఎవరికి ఇస్తానన్నానో ఆ వ్యక్తి కూడా గుర్తుకు రావడం లేదు, దీనికి ఏం చెయ్యాలి అనుకుంటే దానికి ప్రాయశ్చిత్తం తీర్థయాత్ర చేయకండి. నిజంగా మర్చిపోతే మరి దొంగ నాటకం ఆడకూడదు. ఇస్తానని మాట ఇచ్చి గురువుగారు ఎలాగో ప్రాయశ్చిత్తం చెప్పారు కదా తీర్థయాత్రలని, ఎవరికి ఇస్తానన్నానో గుర్తు రావట్లేదండి. లోపల అన్నీ తెలుసు, వాడు ఏమిస్తాడో అది తెలుసు, కానీ ఏమిద్దాం అనుకున్నావు గుర్తు రావట్లేదని నటించి తీర్థయాత్ర కడితే ఉపయోగలేదు. ఒకవేళ పొరపాటున మర్చిపోతే అదేమిటో గుర్తుకు రాకపోతే అప్పుడు కూడా తీర్థయాత్రలు చేస్తే ఆ పాపం పోతుంది. చిన్న చిత్తకాయ విషయాలకు అసత్యాలు అడటం చాలామందికి అలవాటు, ఎందుకో తెలియదు అది అలవాటు. జై శ్రీరామ్ అని అనడం కొందరికి అలవాటు, అసత్యాలు అడటం కొందరికి అలవాటు. నీ జేబులో ఏమైనా ఉందా, నా వంద ఏమీ లేదంటాడు, లోపల నీ వందలే ఉంటాయి అంటే అదొక అలవాటు అయిపోయింది. అన్నం తిన్నావా, అన్నం తినే వచ్చేవాడు అయినా సరే ఏమి తినలేదు అంటాడు, క్యాజువల్గా తెలియకుండానే అసత్యం ఆడడం వాడి రక్తంలోకి వచ్చిందన్నమాట. ఇంతకంటే ప్రమాదమైంది మరొకట్లేదు. ఈ అసత్యం తరచుగా ఆడడం అనే భయంకర దోషం నుంచి విముక్తి పొందడానికి కూడా ఏం చేయాలి, తీర్థయాత్రలు చేయాలి. చేయగా చేయగా ఎప్పుడొకప్పుడు అసత్య దోషం నుంచి బయటకు వస్తాం. అర్జునుడు తీర్థయాత్ర చేయడం అనే కథలో పెద్ద కథే ఉన్నది, ఇది స్కాంద పురాణం కాబట్టి కొత్తగా చెప్పాడు. వేదవ్యాసుల వారు క్లుప్తంగానే మనకు ఆ విషయాన్ని వివరించారు. పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాక నారదుడు వచ్చి ఒకే భార్య ఉంటే కొన్ని సమస్యలు వస్తాయి, ఒకళ్ళని ప్రేమగా చూస్తూ కొన్ని చూడడం లేదు, ఇలాంటి కొన్ని తగాదాలు వచ్చే ప్రమాదం ఉంది, ఈ తగాదాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటపడండి అంటే అప్పుడు వాళ్ళు ఐదుగురు కలిసి మేము ఎట్టి పరిస్థితుల్లో ద్రౌపది విషయంలో ఐకమత్యంగా ఉంటాము, దానికి ఒక మార్గం పెట్టుకుంటాము అనుకున్నారు. ఏమిటా మార్గం, సంవత్సరమునకు ఒక్కొక్కరి దగ్గర ద్రౌపది ఉండేటట్టు. సంవత్సర కాలంలో ద్రౌపది ఆ వ్యక్తి దగ్గర ఉన్న కాలంలో ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట ఆ మందిరంకేసి వెళ్లకుండా ఉండేటట్టు వాళ్ళు కట్టడి చేస్తున్నారు. ద్రౌపది ధర్మరాజు మందిరంలో ఉందనుకుంది ఒక ఏడాది, ఈ ఏడాది రాత్రిపూట మాత్రం ధర్మరాజు మందిరానికి వీళ్ళెవరూ వెళ్ళకూడదు అనమాట, పగలు వెళ్ళచ్చు. ఒకవేళ ఏ కారణం చేతనైనా వెళ్ళవలసి వస్తే అప్పుడేం చేయాలి, పొరపాటున రాత్రి వేళ వెళ్ళవలసి వస్తే వాళ్ళు కొంతకాలం తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రలు చేస్తే ప్రతిజ్ఞాభంగానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అనుకున్నారు. ఇలా ఉండగా ఒకసారి ఒక ఏడాది ధర్మరాజు గారి దగ్గర ఉండవలసి వచ్చింది ద్రౌపది. సరిగ్గా రాత్రి 12 గంటల వేళకు బ్రాహ్మణుడు వచ్చి, నా ఆవులను దొంగలు ఎత్తుకుపోతున్నారు, రక్షించి బాబు అని అర్జునుడి దగ్గర మొరపెట్టాడు. దొంగల్ని సంహరించి పరమ పవిత్రమైన హోమధేనువుని ఈ బ్రాహ్మణుడికి ఇవ్వవలసి వచ్చింది అర్జునుడు. దొంగలతో యుద్ధం చేయాలంటే గాండీవం కావాలి. గాండీవం అనే విల్లు బాణాలు మొదలైన ఆయుధాలన్నీ ధర్మరాజు గారి గృహంలో పెట్టాడు. ఈ సమస్య వస్తుందని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు, రాత్రిపూట వెళ్ళవలసి వస్తుందని అనుకోలేదు వాళ్ళు. సరే ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మణ్ణి రక్షించాలి, మహాపాపం రక్షించకపోతే అందున గోవుని రక్షించడం ఇంకా అవసరం. ఈ దొంగలు గోవుని ఏం చేస్తారో కూడా తెలియదు కదా, కాబట్టి గోరక్షణ విప్రరక్షణ సాధురక్షణ కర్తవ్యం. అందుకని దేవుడికి దండం పెట్టి ప్రతిజ్ఞాభంగం చేసి ధర్మరాజు గారు ఉన్నటువంటి భవనంలో ప్రవేశించి ఆయుధాలున్న శాలలోకి వెళ్ళి ఆయుధం తీసుకున్నాడు. ధర్మరాజు గారి గదిలోకి వెళ్ళలేదు కానీ అసలు ఆ భవనంలోకి వెళ్ళకూడదు కానీ వెళ్ళాడు. వెళ్ళి ఆయుధాలు తీసుకుని వెళ్ళి దొంగల్ని వధించి పరమ క్రూరు లేని దొంగలతో వాడిపోయిగా ఆ రోజుల్లో ఈ పిండారీలు అని ఒక జాతి ఉండేది చాలా డేంజరస్, అటువంటి వాళ్ళని వధించి గోవులు బ్రాహ్మడికి ఇచ్చాడు. నిజానికి ఈయన కిక్కులు మనకుండా ఊరుకోవచ్చు, మనలాంటి వాళ్ళు అయితే అలాంటి పనులు చేస్తాం, చిన్న చిన్న వాడికి అసత్యాలు ఆడడానికి మామూలు మానవులకు అలవాటు అయిపోయింది అనమాట. ఇందాక చెప్పాగా ఎక్కడ ఉంటున్నావు, హాస్టల్లో ఉంటున్నానండి, ఇది ఒక క్యాజువల్ అబద్ధం అన్నాడు, దిక్కుమాల అబద్ధం. కానీ పాపం మరి అక్కడ ఉన్నవాడు అర్జునుడు, ఆయన చూస్తూ చూస్తూ అసత్యం ఆడలేడు. అందుకని ప్రొద్దుటి లేవగానే ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి, మహానుభావ అన్నయ్య నన్ను క్షమించు, రాత్రిపూట ఒక గోవుని రక్షించడానికి ఆ గోవుని విప్రుడికి ఇవ్వడానికి నేను నీ భవనంలో ప్రవేశించాను, ఆయుధం స్వీకరించాను, ఈ పాపానికి ప్రతిజ్ఞాభంగానికి శిక్షగా నేను అన్నట్టుగా మనం అనుకున్నట్టుగా మనం నియమం పెట్టుకున్నట్టుగా తీర్థయాత్రలు చేస్తానన్నాడు. లేదు నాన్న, ఇది తప్పు కాదు, ఇది ప్రతిజ్ఞాభంగం కాదు. ప్రతిజ్ఞాభంగం అని ఎప్పుడంటారు? అనవసరంగా వస్తే గో విప్ర ఆలయాదులను రక్షించడం కోసం ప్రతిజ్ఞని ఉల్లంఘించటం మహాపుణ్యమని శాస్త్రం చెబుతున్నది అని ధర్మరాజు చెప్పాడు స్వయంగా. ఒక ఆవును రక్షించాలి, స్త్రీని రక్షించాలి, విప్రుణ్ణి రక్షించాలి, ఒక దేవాలయాన్ని రక్షించాలి, ఇలాంటి ధర్మకార్యములు చేయడం కోసం అన్నమాటని తప్పడం కింద లెక్కలోకి రాదు. కాబట్టి నువ్వు తీర్థయాత్ర వెళ్ళక్కర్లేదంటే అన్నయ్య, సాగుబడి ఉండి కూడా ఈ ప్రతిజ్ఞని ఉల్లంఘిస్తే అది మహాపాపం అవుతుంది. రేపు పొద్దున జనం ఏమంటారు? ధర్మరాజు గారు చెప్పారండో, ప్రతిజ్ఞాభంగం చేయడం తప్పు కాదట అని నిన్ను ఆదర్శంగా, నన్ను ఆదర్శంగా తీసుకుని రోజు ప్రతిజ్ఞాభంగం చేయడం మొదలెడతారు. అది ఇంకా ప్రమాదం కదా మరి, అవునా? కాబట్టి నేను తీర్థయాత్ర గడతాను అని అన్నగారు ఒప్పించి తీర్థయాత్రకు బయలుదేరాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ దక్షిణ సముద్ర తీరంలో పంచతీర్థములు ఉన్నాయి అని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. కొంతమంది విప్రులతో, మహానుభావులైనటువంటి పురోహితులతో, జ్ఞానులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ 5 తీర్థాలు ఉన్నాయి సముద్ర తీరంలో, పంచతీర్థాలు అంటారు వాటిని. సౌభద్ర తీర్థము, పౌలోమ తీర్థము, కారంధమ తీర్థము, ప్రసన్న తీర్థము, భారద్వాజ తీర్థము అని మొత్తం 5 తీర్థములు. ఈ 5 తీర్థముల వంటి తీర్థములు ఈ ప్రపంచంలో మరొకటి లేవు అని ఆ రోజుల్లో జనం అనుకునేవారు. వీటిల్లో స్నానం చేసినటువంటి వాడు మొత్తం భూమండలం చుట్టూ తిరిగిన మహాపుణ్యం పొందుతాడు. సులభంగా భూమండలం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి వచ్చేటటువంటి పుణ్యం ఈ తీర్థాల్లో స్నానం చేస్తే పొందొచ్చు అన్నమాట. కొన్ని యాత్రలు ఉన్నాయి, వీటికి సులభ యాత్రలు అని పేరు అన్నమాట. ఆ యాత్రలు చేస్తే వాడు మొత్తం భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడు. కొంచెం కష్టం అది, అయినా ఆ పని చేయొచ్చు. అందరం భూమి చుట్టూ ఎలా తిరుగుతామండి? ఇంత పెద్ద భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే అయితే జాంబవంతుడైనా అయి ఉండాలి. అది కూడా రిటైర్ అవ్వనికెత్తం. రిటైర్ అయ్యాక ఏం తిరుగుతాడు? మందాతగా నాటి కారు వేసుకుని ప్రదక్షిణ చేస్తే చాలా యాత్ర అవుతుంది. అదే ఓపిక్గా ఉన్న కొత్త యుగంలో అయితే తిరగలిగాడు పాపం. ఆయన కూడా మహానుభావుడు, జాంబవంతుడు కూడా. త్రేతాయుగంలో లంకానగరానికి వెళ్ళమంటే సముద్రం దాటి వెళ్ళలేను, 90 యోజనాలు దాటి ఎగరలేను. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం నా ఓపిక వేరు, ఆ రోజుల్లో రిటైర్మెంట్ లేదు, సర్వీసులో ఉన్నాను, కాబట్టి భూమి చుట్టూ తిరిగాను, వామనుడి చుట్టూ తిరిగాను అన్నాడు ఆయన. కానీ ఆయనే హనుమంతుడు మొదలైనటువంటి వాళ్లతో సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు 90 కంటే వెళ్ళలేను అన్నాడు. ఎందుకంటే శరీరం యొక్క లక్షణం అది. ఒకప్పటి రోజులు వేరు అని మనమే అంటాం కదండి. క్రమక్రమంగా కాలంలో మార్పు వస్తుంది, శరీరాల్లో మార్పు వస్తాయి. అందుకే ఈ శరీరమునకు ఆ పేరు వచ్చింది, చీర్యతే ఇది శరీరం. శిథిలమైపోతుంది, క్షీణించిపోతుంది, జీర్ణమైపోతుంది, నశించిపోతుంది కనుక దీన్ని శరీరం ఉన్నారు. ఎప్పుడు అలాగే 25 వయసులో ఉన్నట్టే మనం ఎలా ఉండగలుగుతాం? ఏదో నా పట్టువంటి మినహాయిస్తే. కాబట్టి ఎక్కువ మందిని చూడండి, మీరు నడవలేరు, కూర్చోలేరు, కదలలేరు, రోజు రోజుకి మార్పు వస్తుందన్నమాట. గురువుగారు 8th క్లాసులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నానండి, ఇప్పుడు 10th క్లాసులోకి వచ్చే ఒక రకంగా ఉన్నానని ఎదురుగుండా కూర్చున్నవాడే అంటున్నాడు. అప్పుడున్న కళ్ళచూపు పోయింది, ఇప్పుడు ఈ కళ్ళరోడు పెట్టుకోకపోతే ఆయన ఇలా చికిలించి చూసి చంద్రశేఖర్ మడిలో పెట్టుకుంది. చంద్రశేఖర్ అనాల్సి వస్తున్నాడు. ఏ 4 ఏళ్లలోనే ఇంత మార్పు వస్తే ఇంకా ముసలాడికి ఏమవుతుందండి? ఆలోచించండి, యుగాలు గడుస్తూ ఉంటే. అందువల్ల కాలం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. చాలా విచిత్రమైనది ఈ కాలం. ఈ కాలమే శరీరానికి శక్తినిస్తుంది, క్షీణింపజేస్తుంది. ఇలా క్షీణించిపోవడం గురించి బెంగ పెట్టుకోకండి. ఈ క్షీణించిపోవడం మళ్ళీ కుర్రాడిగా పుట్టడానికే, కాకపోతే ఏ కుర్రాడిగా పుడతాడో తెలియదు. ఇప్పుడంటే మీ అదృష్టం మానవ జన్మ ఇచ్చారు. ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోకపోతే నెక్స్ట్ జన్మ పంది అవ్వచ్చు, నంది అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, నక్క అవ్వచ్చు, చేప అవ్వచ్చు, పాప అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొత్తం మీద మళ్ళీ పుట్టడానికి కోసమే. ముసలాడే చేస్తున్నాడంటే మళ్ళీ పుట్టడం కోసమే. నాకు పుట్టుట గిట్టుట అనే చక్రం వద్దండి అనుకుంటే మాత్రం దానికి ఇదిగో ఇలా పరమాత్మని భక్తితో ఆశ్రయించి శ్రద్ధగా పురాణాదులు వింటే అప్పుడు వాడు పుట్టడం గెట్టడం అనే ఒక చక్రం నుంచి బయటపడతాడు. జనన మరణ చక్రం నుంచి బయటపడతాడు. కాబట్టి ఏమిటంటే ఎందుకు చెప్తాను, ఈ శరీరం యొక్క లక్షణం చివికిపోవుట. అందువల్ల భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయటం అసంభవం అయిపోతుంది క్రమక్రమంగా. మహాతపస్సులు కూడా భూమి చుట్టూ తిరగలేకపోయారు, యాత్రలు చేయలేకపోయారు. ఇంకొక మాదిరివాడు ఏం చేస్తాడు, అటువంటి వారి కోసం భూమండలంలో బ్రహ్మదేవుడు కొన్ని తీర్థయాత్రలు పెట్టాడు. ఆ తీర్థయాత్రలకు వెడితే చాలు, భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందగలుగుతాడు అన్నమాట. అందులో కొన్ని తీర్థములు పంచతీర్థములు. ఈ విషయం అర్జునుడికి తెలిసింది. అందుకని ఈ పంచతీర్థములలో మొదటిదైన సౌభద్ర తీర్థం దగ్గరకు వచ్చాడు. అక్కడికెడితే మంచి భద్రత కలుగుతుంది, శుభం కలుగుతుంది, సకల శుభములు కలుగుతాయి. తీరా ఆ సౌభద్ర తీర్థం దగ్గరకు వచ్చి సంకల్పం చెప్పుకొని అందులో స్నానం చేద్దాం అనుకుంటూ ఉండగా పరుగు పరుగును కొంతమంది మునులు వచ్చారు అక్కడికి. అర్జున ఆగు ఆగు, మామా సాహసం కురు, వద్దు వద్దు సాహసం చెయ్యొద్దన్నారు. సంస్కృతంలో మా అంటే వద్దన్నమాట, సాహసం మా కురు అంటే సాహసము చెయ్యొద్దు అన్నారు. ఆయన కెల్లబోయి ఎదురుగుండ పెద్ద మడుగు కనబడుతోంది, ఈ మడుగులో స్నానం చేస్తే పుణ్యం అంటున్నారు, 5 మడుగుల్లో స్నానం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం అంటున్నారు, అటువంటిది మీరు వచ్చి ఇందులో స్నానం వద్దంటారు, స్నానం సాహసం ఎలా అవుతుంది అన్నాడే. ఆలోచించండి, మీరు చెరువు కనపడింది, అందులో స్నానం చేయడం సాహసం ఎలా అవుతుంది? గంగానదికి వెళ్ళి ఈత కొడితే సాహసం, కానీ గజ ఈతగాడు ఒక గజం మాత్రమే అక్కడ ఆగి మెట్ట దగ్గర స్నానం చేస్తే సాహసం కదే. 2 మెట్లు అంతకంటే తెక్కకుండా మెట్ల దగ్గర కూర్చుని చెంబుతో నీళ్లు పోసుకోవడం సాహసం కాదు, పుణ్యం అనగా అప్పుడు వాళ్ళు అన్నారు, నాయన స్నానం చేయడం సాహసం అని మేము అనలేదు, ఇందులో స్నానం చేయటం ప్రమాదం, అందుకని సాహసం వద్దన్నాం. కారణం చెబుతున్నా విను, ఇది చొరంగన సాధ్యమెవ్వరికిందు వంశవరేణ్యవిన్మిదియ కాదిది ఏను తీర్థములి సముద్ర తటంబునం విదితముల్ దురితాపకంబులు వీని నెన్నడు నాడనోడుదురు సన్మునులిందు కోల్మసలుల్గునుం వడిదొచ్చినన్. ఓ చంద్రవంశ సంజాత అర్జున, ఈ తీర్థం మొదలుకొని వరుసగా ఇంకో 4 ఉన్నాయి, వెరసి 5 తీర్థములున్నాయి ఈ ప్రాంతాల్లో. ఈ 5 తీర్థములను సౌభద్ర పౌరోమ కారంధమ ప్రసన్న భారద్వాజములు అంటారు. ఈ 5 తీర్థాల్లోనూ భయంకరమైన పెద్ద పెద్ద మొసళ్ళున్నాయి. ఈ మొసళ్ళు ఆయుధముల వల్ల చావవు. చాలామంది బాణములతో వాటిని కొట్టారు, ఆ బాణములను అవి అప్పడాలు మింగినట్టు మింగేస్తాయి. కొంచెం మంచి అప్పడాలు ఉంటాయి, సరిగ్గా చేసేటట్టుగా చేస్తే అప్పడాలు వేయించుకుంటే కరకరలాడతాయి. వాటి నోట్లో వేసుకుని కరకరకర నవిలి తినడం పెద్ద కష్టం కాదు. అందులో సాంబార్లో నచ్చుకుంటే అప్పడాలు కూడా మెత్తబడిపోతాయి. ఈ మొసళ్ళ నోట్లోకి కొట్టిన బాణములను అలా మింగుతున్నాయట, ఒడియాలు నవ్వినట్టు నవ్వులుతాయి. మనుష్యులను, ఏనుగులను, సింహాలను కూడా ఎగిరేస్తాయి. ఏ కత్తులకు ఆయుధములకు ఈ మొసళ్ళు లొంగవు. మానవ మాత్రుడెవడు వాటిని చంపలేకపోయాడు ఇంతవరకు. మహానుభావులైన ఋషులు ఈ సౌభద్ర తీర్థంలో స్నానం చేయడానికి వచ్చి మొసలి వాత పడ్డారు. ఇప్పటికి 100 సంవత్సరములుగా ఈ మొసళ్ళు ఈ చెరువుల్లోకి వచ్చాయి. ఎంత తపస్శాలి అయినా, ఎంతటి బలవంతుడైనా, శక్తివంతుడైనా, సాహసవంతుడైనా, ఆయుధములు కలిగిన వాడైనా ఆ మడుగులోకి అడుగు పెడితే చాలు, అవి వాళ్ళని తినేస్తున్నాయి. అందుకే ఇందులోకి అడుగు పెట్టద్దన్నా. ఆయుధాలకు లొంగేవి, అస్త్రాలకు లొంగేవైతే ఎంతోమంది చంపగలిగేవారు, ఇవి వాటికి లొంగవు. పరమ పవిత్రమైన పాపములను నాశనం చేసే ఈ మడుగులు, ఈ కోల్ మొసళ్ళు, భయంకరమైన పెద్ద పెద్ద మొసళ్ళు ఉండడం వల్ల ఎవరూ అందులో అడుగు పెట్టి స్నానం చేయట్లేదు. 100 ఏళ్ళుగా స్నానములు ఆగిపోయాయి. చూడు ఇక్కడ పెద్ద బోర్డులు పెట్టారు, ఇందులో భయంకరమైన మొసలి ఉన్నది, ఈ మొసలి అంత తేలిగ్గా దేనికి చావదు, కాబట్టి ఇందులో అడుగు పెట్టకండి, అడుగు పెడితే ఇక మీరు బయట అడుగు పెట్టరు అని అక్కడ బోర్డు ఉంటుంది. నమ్మిన వాళ్ళు ఎవరు అందులో దిగడం లేదు. అప్పుడప్పుడు కొంతమంది బోడి మొసలి మమ్మల్ని ఏం చేస్తుంది, ఎవరో దొంగ బోర్డు పెట్టారు అని దిగాక ఇక వాడు ఎవడో పైకిరాడు. ఎందుకు వచ్చింది, నీవు లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి మాకు, నీలాంటి పుణ్యాత్ముడు బతకాలి, కృష్ణుడికి నువ్వు ఇష్టడివి, ధర్మ సంరక్షకుడైన ధర్మరాజు గారి అర్జుడివి, నీవు సావడం ఇష్టం లేక మేము నీ మీద ఉన్న ప్రేమ వల్ల స్నానం వద్దన్నా. మా మాట విను అనగా ఆయన చిరునవ్వు నవ్వాడు. వీరు నా మీద ప్రేమతో చెప్పిన మాట నిజమే, కానీ ఈ మడుగులలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, ప్రతిజ్ఞాభంగ దోషాలు పోతాయని విని ఇక్కడికి అడుగు పెట్టాను. ఈ మొసళ్ళకి భయపడి చంద్రవంశ సంజాతుణ్ణి నేను, స్నానం మానేస్తానా? మీరు ఒడ్డు మీద ఉండి చూస్తూ ఉండండి, నేను స్నానం చేస్తాను అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకి నమ్మకం, ఆయన శరీరంలో సగభాగంలో కృష్ణుడు ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడిలో సగభాగం కృష్ణ భక్తుడికి భయం ఏంటండి? హరిభక్తులకు ఎందునా భయం ఉండదు. అందువల్ల రోజు మీరు హాయిగా భగవద్గీత చదవండి, కృష్ణం వందే జగద్గురు అనుకోండి. మీరు ఎప్పుడైనా మీ జగద్గురుడైన కృష్ణుడిని నమ్మితే వాడికి కష్టం రాదు, కష్టం వస్తే కష్టం కాస్త మొదనష్టం అయిపోద్ది. ఈ కలియుగంలో శ్రీమన్నారాయణుడు సులభంగా నామస్మరణ మాత్రము చేతనే రక్షిస్తాడు. ఆయన రాసిన భగవద్గీత మన అదృష్టవశాత్తు రేపు 16వ తారీఖు అనుకుంటాను, ఏకాదశి కదా, 16 18 14 19 ఏది ఏపీ ఎప్పుడు ఏకాదశి వచ్చిందో నాకు ఈ డేట్లు గుర్తులేదు, వరుసగా రాబోతున్నాయి. ఇవాళ నవమి, రేపు దశమి, ఎల్లుండి ఏకాదశి, గీతా జయంతి అది. ఆ గీతా జయంతి వచ్చిన రోజున కాస్త ముందుగా వచ్చి, ఒక గంట ముందుగా వచ్చి భగవద్గీత గానం చేయండి, పారాయణ చేయండి, ఒక్క శ్లోకం చదివినా చాలు. భగవద్గీత కించిదధీత, ఎక్కువక్కర్లా. భగవద్గీత కించిదధీత, గంగా జలవ కణికా పీత, సకృత పియేన మురారి సమర్చ. ఏమేం చెప్పాడు మనకి? గంగా జల లవ కణికా పీత, గంగాజలంలో కొంచెం ఒక్క బిందువు ఆ మాత్రం తాగు, ఎక్కువ కల గడగడాన్ని చేసా నీళ్ళు తాగక్కల, కొంచెమైనా ఒక బిందువైనా గంగాజలం త్రాగు. భగవద్గీత కొంచెమైనా కంఠస్థం చెయ్యి, కించిత్ అన్నాడు. ఎంత అనలేదు ఆయన, ఒక శ్లోకము అర శ్లోకము కంఠస్థం చెయ్యి. ఒక శ్లోకం కదా, కష్టం కాదు కదా. భగవద్గీత ఒక శ్లోకమైనా చదువు, గంగాజలం ఎంతైనా తాగు. సకృదపియేన మురారి సమర్చ, సకృత్తు అంటే ఒక్కసారి, వెంటనే, రెండర్ధాలు, సకృత్ అంటే వెంటనే అని అర్థం, ఒకసారి అయినా అని అర్థం. ఒక్కసారైనా మురారిని, శ్రీమన్నారాయణుణ్ణి భక్తితో అర్చించు, అప్పుడు యముడితో నీకు ఏ చర్చ ఉండదు. అంటే యముడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, ఈ మూడు చేసిన వాడు తోలికి యముడు రాడు. ఎంత అదృష్టం అండి, యమధర్మరాజు గారు మన జోలికి రాకుండా ఉండాలంటే మూడు మార్గాలు చెప్పారు. అయితే భగవద్గీత కొంచెం చదువు, రోజు కొంచెం గంగ పానం చెయ్యి, గంగాపానం చెయ్యి, రోజు గోవింద 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 అనుకో, ఈ మూడు అనుకో, ఈ మూడు చెయ్యి, ఇకవాడికి యమభయం లేదు బొమ్మన్నారు. అంత గొప్పది మురారి యొక్క నామం. ఆ మురారి భక్తుడు ఆయన. శ్రీకృష్ణుడు అర్జునుడి మనస్సులో నిరంతరం ఉంటాడు. అర్జునుడు ఉండాలంటే కృష్ణుడు ఉండవలసిందే, కృష్ణుడు ఉన్నంతకాలమే ఆయన శక్తి, కృష్ణుడు లేకపోతే ఆయన లేడంతే. అసలు నరుడు ఎవడైనా ఆ నారాయణుడు లేకపోతే ఉండడం, నారాయణుడు ఉంటేనే నరుడు బతుకుతాడు. ఆ నరుడు అంటే అర్జునుడే కదా, మనందరం నరులమే. ఇంత టెక్నిక్ ఆ కథ ద్వారా చెప్పారు మీరు. ఒరే నువ్వు నరుడివిరా, నారాయణుడిని తలుచుకుంటేనే బతుకుతావురా, నారాయణుడిని మానేసి ఇంకేదో తలుచుకుంటే ఉపయోగం లేదురా. అటువంటి నారాయణ భక్తుడు అవడం వల్ల మీరు అలా చూస్తూ ఉండండి, నేను చేసే చమత్కారం చూడండి అని నీటిలోకి దిగాడు. దిగ్గానే అనంతంగా వచ్చి పెద్ద వసలి ఈయన పిక్కబట్టేసింది. మామూలుగా అయితే ఎవరినైనా గుటుక్కుని మిగుతుంది ఆ వసలి, అలాగే ముందొచ్చి ఈయన పిక్కబట్టగానే ఈయన కొంచెం పిక్కబలం డొక్కబలం అన్ని బలాలు కలిగిన వాడు. ఆయన బక్కాడు కాదు, అనంతంగా వసలి రెండు చేతులతో పుచ్చుకుని గిర్రను ఎత్తి ఒడ్డుకు విసిరేశాడు. నూరేళ్లుగా ఎంతో మందిని తిన్నది ఆ మొసలి, ఒకళ్ళని ఇద్దరిని కాదు చాలా మందిని తిన్నది, ఏనుగుల్ని పీనుగుల్ని చేసేసింది, మహావీరుల్ని మింగిపారవేసింది. అటువంటి మొసల్ని అలా ఎత్తి ఈ గులాబీ పువ్వునే విసిరినట్టుగా విసిరేశాడు. ఆ మొసలి ఒడ్డు మీద పడడం గారే, అలా పడి పడగానే ఒక అందమైన స్త్రీగా మారిపోయింది, తెల్లగా మెరిసిపోతున్న అప్సరసగా మారిపోయింది. ఈయన తెల్లబోయాడు, నువ్వెవరివి? కాశిత్వం కళ్యాణి, ఓ శుభప్రదమైన శరీరము కలిగిన సుందరీమణి, నీవెవరివి? ఇంత అందంగా తెల్లగా మెసమెసలాడిపోతున్న నువ్వు, మహాదివ్య మంగళ రూపంతో ఉన్న నువ్వు, ఈ నీచమైన మొసలి జన్మ ఎలా ఎత్తావు అంటే, కర్మస్వామి నా కర్మ అంది. అదే ఆ కర్మ ఏమిటి అన్నాడు ఆయన. నా పేరు వంద. పాఠాంతరాల్లో కొన్ని చోట్ల నంద అని కూడా అంటారు, కానీ మహాభారతంలో మాత్రం వంద అని ఉన్నది. నా పేరు వంద. నేను కుబేరుడికి స్నేహితురాలిని, కుబేరుడితో సరదాగా అప్పుడప్పుడు పాచికలు కూడా ఆడేదాన్ని. నేనే కాదు, నాకు ఒక నాలుగురు సిస్టర్స్ ఉన్నారు. మేము మొత్తం ఐదుగురం సిస్టర్స్, 5 sisters. మేము ఐదుగురం కుబేరుడితో సరదాగా పాచికలు ఆడగలిగేంత గొప్పవాళ్ళం. కుబేరుడు గౌరవించాడు కదా అని కొంచెం అహంకరించాం. మహాత్ముల దగ్గర ఉన్నంతకాలం అహంకారం ఉండకూడదు. మహాత్ములు చాలా పరీక్షలకు గురి చేస్తారండోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని అనుమానించడం లేదా వాళ్ళ సాహచర్యం వల్ల మేమే గొప్పవాళ్ళమని అహంకరించడం, వాళ్ళ వల్ల వచ్చే భోగాలకి రెచ్చిపోయి మేము గొప్పవాళ్ళం అయిపోయాం అనుకోవడం, ఇవన్నీ పిచ్చి పిచ్చి లక్షణాలు. మాకు కొంచెం అహంకారం వచ్చింది. దానికి తోడు మాకు కొంచెం అందం కూడా ఎక్కువ కదా, అప్సరసలు మేము చాలా అందంగా ఉంటాం. జుట్టేమో నల్లగా ఒత్తుగా వెళ్ళాడుతుంది, ఆ జుట్టు ఒరిజినల్ పైగా. కొంతమంది జుట్టు దిక్మాలు కూడా అదేమిటో తామ్రవర్ణంలోకి వెళ్ళిపోయి ఏం రంగు వేస్తారేమిటో, కానీ విచిత్రంగా మారిపోతుంది అనమాట. అలా లేదు, మా జుట్టు నల్లగా ఉండడం, చక్కగా ఉందా లేదా అనిపించే సన్నని నడుము, సమున్నత వక్షస్థలం, చంద్రబింబం లాంటి ముఖం, మంచి మధురమైన కంఠస్వరం, వీటి వల్ల మేము రెచ్చిపోయాం. నా చెల్లెళ్ళు, నా స్నేహితురాళ్ళు ఉన్నారు, వాళ్ళు సౌరభేయి, సమీచి, బుర్బుద, లత. మేమందరం కలిసి కుబేరుణ్ణి మెప్పించి ఎన్నో సంపదలు పొందాం. మాకు మహామహిమలు ఉన్నాయి, ఎందుకంటే మేము యక్షులం. యక్షులు అనేక సిద్ధులతో కూడి ఉంటారు. ఈ సిద్ధులతో మేము అన్ని లోకాలు తిరిగి ఒకసారి భూలోకానికి వచ్చాం. ఆ భూలోకాన్ని చూడగానే మాకు ఆశ్చర్యం కలిగింది. యక్షలోకం కంటే భూలోకమే బాగున్నట్టు అనిపించింది. ఆ రోజుల్లో భూలోకం బాగుండేదిలేండి, ఇప్పుడు ఒకసారి ఇక్కడికి అడుగు పెడితే తెలుస్తుంది. అందరూ కరోనా టైంలో కనుక భూలోకంలోకి అడుగు పెడితే వాళ్ళు కూడా కరోనా పోయి మరోనా అనుకుంటారు. ఇప్పుడు మానవులు కాదు, ఆ కాలంలో మానవులు అందంగా ఉండేవారు, మంచి ప్రవర్తనతో ఉండేవారు, ప్రకృతిని పాడు చేయలేదు, రియల్ ఎస్టేట్ అనే బిజినెస్ లేదు, కర్రీ పాయింట్లు లేవు, మాంసం కొట్లు లేవు, కొంచెం జాగ్రత్తగా ఉండేవి, అన్నీ ఒక పద్ధతిలో ఉండేవి. అందుకని చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందున అలా తిరుగుతూ తిరుగుతూ హిమవదరణ్యాల్లోకి అడుగుపెట్టారు. హిమాలయ పర్వతారణ్యాలు చాలా అందమైన అడవులు అన్నమాట. ఇది హరిద్వార్ దగ్గర నుంచి మొదలు పెడితే క్రమంగా బదరీ, కేదారాలు, గంగోత్రి, యమునోత్రి, ఆ రూట్లో ఉన్న అడవుల్ని హిమవదరణ్యాలు అంటారు. వింధ్యారణ్యములు, దండకారణ్యం, పుష్కరారణ్యం, నైమిషారణ్యం, హిమవదరణ్యం, ఇలా మొత్తం ద్వాదశ అరణ్యాలు భారతదేశంలో బాగా ప్రసిద్ధికెక్కినవి. ఈ 12 కూడా హిమాలయ అరణ్యాలు ఇంకొంచెం ఎక్కువ అందంగా ఉంటాయి, శోభతో ఉంటాయి. ఆ అరణ్యంలోకి అడుగుపెట్టారు. ఆ అరణ్యంలో మహానుభావుడు ఒక ఆయన, కళాపుడు అని పేరు కలిగిన ఉత్తమోత్తముడు తపస్సు చేసుకుంటున్నాడు. కఠోర నియమంతో తపస్సు చేస్తున్నాడు. ఆయనకి జడలు అట్ల కట్టేశాయి, శరీరం చిక్కిపోయింది. కానీ ఏంటో ఆ ఋషి అందంగా ఉన్నట్ట. కొంతమంది ఎంత ముసలాళ్ళు అయిపోయినా, జడలు అట్ల కట్టేసినా, అసలు జుట్టు ఊడిపోయినా, ముఖంలో తేడా వచ్చినా, మీసం నిరిసిపోయినా అందంగా ఉంటారండి. దిక్మలాడు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అందంగా ఉంటారు. కానీ ఏమిటో భగవంతుడు కొంతకు అలా అందం ఇచ్చేస్తాడు వాయుదేరంలో. అలాగా ఆ మహానుభావుడు బక్క చెక్కిన అడుగులో కూర్చుని డొక్కలండిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన చూస్తే అందంగా కనబడ్డాడు. మాకు ఆశ్చర్యం కలిగింది. ఈతడు కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటున్నాడు. ఈతడు నిజంగా తపోనిష్టాగరిష్ఠుడా లేక ఇంద్రియాలకు లొంగిపోతాడా అని పరీక్షించాలనిపించింది. వీళ్ళ కర్మ వల్ల ఆయన్ని పరీక్షించాలనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రాంతం అంతా సువాసనలతో వెదజల్లేటటువంటి పువ్వులతో నింపేశాడు. ముందు పువ్వుల వాసనకి తపస్సు చేసుకునేవాడు కొంచెం కళ్ళు తెరుస్తారు. ఆ వాసనకి కళ్ళు తెరవకపోతే ఏం చేస్తారన్నమాట, మెడలో దండలు వేసేవారు. ఆ తర్వాత పాటలు పాడేవారు అన్నమాట. చక్క గాన భజానాలు ఇవన్నీ అయ్యాక అప్పటికీ లొంగపోతే మీదపడి కౌగులించుకునేవారు. కౌగులించుకుంటే ఎటువంటి వాళ్ళైనా కాస్త కళ్ళు తెరుస్తారు కనుక. ఓ మీదపడ్డారు. కనవేరముని రాజమౌళి నిన్ను తని ఇల్తు ఆనందకేళి కనవేరముని రాజమౌళి అని ఆయన చుట్టూతో పాటలు పాడారు. కౌగులెత్తుకున్నారు, మీదపడ్డారు, కళ్ళిప్పేలా చూశారు, ఆయన కళ్ళెప్పలేదు. అప్పుడు ఈ వంద వెళ్ళి ఇలా కళ్ళు రెప్పల దగ్గరికి వెళ్ళి పైకి ఎక్కింది. ఒకడు వెనక నుంచి కౌగులించుకున్నారు, ఒకడు మెడలో దండేశారు, ఒకడు చందనం పూశారు, ఒకడు కాళ్ళు పట్టారు. టక్కున కళ్ళు విప్పాడు ఆయన. మూర్ఖ స్త్రీ శిరోముడులారా, కఠోర తపస్సుని 1000 ఏళ్ళుగా చేసుకుంటున్నాను నేను. నారాయణ అనుగ్రహంతో శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని, ముక్తి పొందాలని ఎంతో తపస్సు చేసుకుంటూ ఉంటే, నిగ్రహంతో తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక్క క్షణకాలంలో పాడు చేశారు కదా దిక్కుమాల పేరుగొల్లారా, ఇంకొక ఏడాది అయితే నేను వైకుంఠానికి పోయేవాడిని. ఈలోపు కౌగిలించుకొని మీదపడి చందనం పూసి కళ్ళు అలా తెరిచేలా చేసి నా నిష్ఠని పాడు చేస్తారా? మీకు ఇదే శాపం. మీ 5 మొసళ్ళైపోయి ఇక్కడున్నటువంటి ఏదో ఒక మడుగుల్లో చేరండి, పండి అని చెప్పించేశాడు. దాంతో వాళ్ళు ఏడ్చేశారు. ఎంతో సుకుమారమైన శరీరములు మారు, భూలోకంలో మొసళ్ళ రూపంలో జీవులను తింటూ రక్తమాంసాలు భక్షిస్తూ బ్రతకలేము. నీవు మహాత్ముడివి, కఠోర నియమం కలిగిన వాడివి, తపో నిష్ఠాగరిష్ఠుడివి, క్షణికోద్రేగంతో మమ్మల్ని శపిస్తావా? రక్షించు తండ్రి అని కాళ్ళు కట్టుకున్నారు. అప్పుడు ఆయన జాలిపడ్డాడు. నా తపస్సు పాడు చేశారు మీరు, శాపం వల్ల నా తపస్సు చాలా వ్యర్థమైపోయింది. కోపం తెచ్చుకుంటే మహాత్ములకు కూడా కొంత ఇబ్బంది కదా, అందువల్ల శాపం ఇవ్వడం వల్ల నా తపస్సు కొంత నశించింది. నన్ను పాడు చేసి మీరు పాడయ్యారు. అయినా మిమ్మల్ని చూడగానే జాలి వస్తోంది. ఏం చేయను, క్షణికోద్రేకంలో చెప్పించాను, కానీ శాపాన్ని వెనక్కి తీసుకోలేను. మీకు నచ్చిన 5 చేరండి మీరు. 100 సంవత్సరముల పాటు ఆ మడుగుల్లో ఉండండి. 100 ఏళ్ల తర్వాత ఒక మహాపురుషుడు వస్తాడు. ఈ 100 ఏళ్లలోపు మీరు ఆయుధముల వల్ల చావరు. ఆఖరి బ్రహ్మాస్త్రం కూడా మిమ్మల్ని చంపలేదు. ఏ మహానుభావుడు ఆయుధం లేకుండా 2 చేతులతో మిమ్మల్ని ఎత్తి ఒడ్డు మీద వేస్తాడో అతడే ఉత్తముడని గ్రహించండి. అతడి వల్ల మీకు శాప విముక్తి. కానీ అలాంటి మహాపురుషుడు అంత తేలిగ్గా దొరకడు. శరీరంతో మనస్సుతోటి తపం చేసేటటువంటి మహాత్ముడే మిమ్మల్ని ఎత్తగలుగుతాడు. శారీరక మానసిక తపస్సు ఎవరి వల్ల అవుతుంది అంటే విష్ణుస్వరూపుడి వల్లే అవుతుంది. అలాంటి విష్ణుస్వరూపుడు మిమ్మల్ని రక్షిస్తాడు, పండి అనగానే వాళ్ళు ఏడ్చుకుంటూ ఆయన్ను వదిలి ఆకాశ మార్గంలో ప్రయాణం అయ్యారు. ఎక్కడికి వెడితే బాగుంటుంది, ఎక్కడికి వెడితే మాకు విష్ణుస్వరూపుడైన మహానుభావుడి స్పర్శ తగులుతుంది, అతని వల్ల మేము మడుగులో నుంచి బయటికి వెడలగొట్టబడతాం, తరిస్తాం అనుకుంటున్నారట. వాళ్ళ అదృష్టం బాగుండి నారద మహర్షి దర్శనమిచ్చాడు వారికి దారిలో. పరమ పూజ్యుడు, మహాజటాజూటాలు ధరించినవాడు, తెల్లని రంగుతో మిసమిసలాడిపోతున్నవాడు, మహతి అనే వేణ ధరించినవాడు, నిరంతరం నారాయణ స్మరణం చేసుకుంటున్నవాడు అయిన నారదుడు కనపడగానే వీళ్ళంతా బోరును ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకున్నారు. ఈ ఏడుపులోటి కొంతమంది రావడంతో ముందు ఏడుపులు మొదలెడతారు అనమాట. అయ్యి మా అబ్బాయి మీద చచ్చిపోతున్నామండి, అయ్యి రక్షించండి అని. ఆయన తట్టుకోగలడు ఆ ఏడుపులు తట్టుకుని, అమ్మాయిలు మీ కష్టం నాకు తెలుసు, అందుకే మీ దగ్గరికి నేను వచ్చాను. పిలిస్తే రావడం ఒక ఎత్తు, పిలవకుండానే మహాత్ములు తమంత తాము రావడం అవతల వాళ్ళ అదృష్టం అన్నమాట. పిలవకుండానే వచ్చేట ఆయన వీళ్ళని ఉద్ధరించడానికి. మీరు అక్కడికి ఇక్కడికి తిరక్కండి, భూలోకంలో సముద్ర తీరంలో 5 సరస్సులున్నాయి, సౌభద్ర, పౌలోమ, కారంధమ ప్రసన్న భారద్వాజములని పిలువబడేటటువంటి మడుగులు. ఆ 5 చేరి మీరు మొసళ్ళు అవ్వండి. 100 ఏళ్ళు అందులో ఉండండి. అందులో గడుగు పెట్టిన వాళ్ళందరినీ భక్షించండి. 100 ఏళ్ల తర్వాత పరమ పూజ్యుడు శ్రీమన్నారాయణ స్వరూపుడైన నరుడు భూలోకంలో అర్జునుడనే పేరుతో అవతరిస్తాడు. ఆయన విష్ణువులో సగభాగం. ఆయన నిరంతరం కృష్ణుడే తలుచుకుంటాడు. తింటున్నా తిరుగుతున్నా ఆయనకి కృష్ణుడే. మనం తింటూ రామయ్యను అన్నట్టుగా ఆయన తింటూ కృష్ణయ్యను, తినిపిస్తూ కృష్ణయ్యను, తినకున్న కృష్ణయ్యను కృష్ణ స్వరూప అంటాడు ఆయన. ఎంత ఆయనకి ఎంతసేపు కృష్ణే, కృష్ణనామం తప్ప మరొక నామం స్మరించడు ఆయన. అంతటి మహాత్ముడు. అతడు తీర్థయాత్రల వంకతో వస్తాడు. ఆయన్ని నువ్వు పట్టుకుంటావు, మీరు పట్టుకుంటే మిమ్మల్ని అలా పట్టుకుని 2 చేతులతో ఒడ్డు మీదకి విసురుతాడు. అప్పుడు మీకు శాప విముక్తి అనగా వాళ్ళు 5 మడుగుల్లో చేరారట. అందులో మొదటిదాని నేను. నన్ను 100 అంటారు, నీకు వందనాలు చేస్తున్నాను. ఈ వంద నీకు అభివందనం చేస్తున్నది అర్జున, నన్ను అనుగ్రహించావు. తక్కిన సౌరభేయి, సమీచి, బుర్బుద, లత అని పిలువబడే నా చెలికత్తెల్ని, నా సోదరీమణుల్ని కూడా ఇలాగే మడుగుల్లోంచి బయట పారవేసి వారికి శాప విముక్తి కలిగించి అనుగ్రహించు అనగా, అప్పుడైన నారదుడు అంతటి వాడు చెప్పాడు కదా, జననుతుడు పాండుతనయుడు ధనంజయుడు అశేషతీర్థ దర్శన కాంక్షంతను దించి మీకు దయ్యనమ్ముని చెప్పిన ఎట్ల శాపమోక్షము చేయునని ఆయన అన్నాడు గనక నారదుని మాట పాటిస్తాను. నువ్వు చూపించిన వడుగుల దగ్గరికి వస్తా అన్నాడు నీతో పాటు అన్నాడు. ఈలోపు ఒడ్డు మీదలు మునులు, నువ్వు అందులోకి సాహసం చేయొద్దు, దిగద్దన వాళ్ళంతా పరుగు పరుగులు వచ్చి జై అర్జున అని అర్జునుడు దీవించారు. ఏదో అనుకున్నాం, అయ్యో నువ్వు వీరుడివే కానీ మొసలి వల్ల చచ్చిపోతావని భయపడ్డాం. నీవెంతటి మహానుభావుడు ఇప్పుడు అర్థమైంది. ఏదో జటాజోటాలు ధరించి తపస్సు చేసుకుంటున్న మాకంటే సంసారంలో ఉంటూ నియమనిష్టలతో నారాయణ స్మరణ చేసిన వాడే గొప్పవాడని ఇప్పుడు మాకు అర్థమైంది. కాబట్టి కేవలం అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తే గొప్పవాడేం కాదు, కషాయం కట్టేస్తే వాడేం గొప్పవాడక్కర్లా. అసలు గృహస్థాశ్రమంలో ఉండే హరినామస్మరణం చేసి ధర్మ మార్గంలో నడుచుకున్నవాడు గొప్పవాడట. అందుకని ఇప్పుడు అర్థమైతే అందులో ముఖ్యంగా కలియుగంలో గృహస్థాశ్రమములో ఉన్నవాడికి వచ్చే మహిమ సన్యాసులకు రాదు అని స్పష్టంగా చెప్పారు. కలియుగంలో అంత తేలిగ్గా సన్యాసాశ్రమం, ఎందుకని ఎంత కాదనుకున్నా పూర్వంలో అడవుల్లో ఉండలేరు, నగరంలో ఉంటారు. నగరంలో మంచి ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమంలో ఉండగానే వీలాంటి వాళ్ళు వస్తారు. మిమ్మల్ని చూడగానే వీ చేతిలో ఉన్నటువంటి కంకణాలు గొలుసులు ఇవన్నీ కనపడతాయి. అందులో ఒక్కొక్కడు గొలుసు ఇస్తూ ఉంటారు, జీవితంలో ఎవరో ఇక చూడండి వీళ్ళకి ఆ గొలుసు మీద ఆశ కలుగుతుంది, దాంతో భ్రష్లు అయిపోతారు. అందులో ఎప్పుడు కూడా గృహస్థాశ్రమం చాలా ఉత్తమమైనది అన్నారు. మీరు ధరించినట్టుగా సన్యాసులు తొందరగా ధరించరట, ఎన్ని లోభాలు ఎన్ని ప్రలోభాలు. అందువల్లే సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసము కర్మయోగము రెండు గొప్పవైన ఆ రెండింట్లో సన్యాసం కంటే కర్మయోగం గొప్పది అనగా, హాయిగా వేళ వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ఉంటూ తన సంపాదన సంపాదించుకుంటూ ఇలా పురాణములు వింటూ మంచి పనులు చేస్తూ సక్రమంగా జీవితం గడిపేటటువంటి వాడు ఉత్తముడు వాడు తొందరగా ధరిస్తాడు. అన్నీ విడిచి అడవికి పోదామంటే కుదరదు, వైరాగ్యం అంత తేలిక కాదండి. పురాణం వినేసి నేను ఇంక తీర్థయాత్రకి వెళ్ళిపోతాను, అన్నీ వదిలేస్తాను అంటాడు ఉట్టి భ్రమ. కాకరకాయ మళ్ళీ మనం అక్కడ ఒక కథ ఉంది కదా, ఇంక నేను అన్నీ విడిచిపెట్టి తీర్థయాత్రలు చేసుకుని తరిద్దాం అనుకుని బయలుదేరుతాడు, మళ్ళీ బయలుదేరితే ఎక్కడో ఏదో లంపటంలో ఇరుక్కుంటాడు, మళ్ళీ పునర్మూషిపోవాలి. ఓ సన్యాసి గారు ఉండేవారు, ఆయన బాగా పురాణాలు చెబుతూ ఉంటే ఆయన శిష్యులు చేరి ఆయనకు మంచి ఆశ్రమం కట్టించేవారు. పూర్వంలో మంచివాళ్ళు ఉండేవాళ్ళు అండి, గురువులకు మంచి ఆశ్రమం కట్టించేవారు. అంతేగాని గురువు గారి మీద పడి తెందాం అనుకునేవారు కాదు. అద్భుతమైన ఆశ్రమం తయారైంది. ఈ కట్టించడంలో ఇద్దరు శిష్యులు ఆయనకి బాగా సాయం చేశారు, ఇద్దరికి పడేది కాదు. ఈ రెండు పార్టీలు అయిపోయాయి అక్కడ. ఇది సమస్య అండి గురువులకి, పెద్ద తలనొప్పి ఉండదు తెలుసా, యా వాడి పార్టీ వాడిది ఈ శిష్యుల్లో, ఎవడికి వాడి నేనే గురువు గారికి సాయం చేస్తున్నాను, నేనే గురువు గారిని ప్రమోట్ చేస్తాను. ప్రమోట్ చేయటం ఏంటో కర్మ, వాడు ఏదో రిమోట్ వీడు ప్రమోట్, ఇలా అనుకున్నారు వాడు. ఇద్దరు గొడవలు పెరిగిపోయాయి, ఇద్దరు కంప్లైంటే. ఏమనంటే ఇద్దరు నేనే తప్పుకుంటాను, నేను తప్పుకుంటాను అన్నాం. గురువు గారి నేను ఈ సత్సంగంలో ఉండను, నేను తప్పుకుంటానండి చెప్పకుండా. లెఫ్ట్ అయ్యేవాడు కొందరు ఉంటారు, కొంతమంది ఆర్గనైజర్స్ ఉంటారు కదా వాళ్ళు. గురువు గారు వాడేమో పాడు చేస్తున్నాడు అంటాడు, వీడు పాడు చేస్తున్నాడు అని వాడు అంటాడు. ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో గురువు గారికి తెలియక కాదు, అయినా వెనరు. ఈ ఇద్దరు గొడవ ఎక్కువైపోతే ఇద్దరికి పక్కన రెండు పార్టీలు చేరాయి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే గురువు గారు నానాయాత్ర పడి ఏదో ఆశ్రమస్థాపన చేస్తే ఈ రెండు పార్టీలకి అంటే ఇద్దరు మనుషులకి పక్కన వీడికి కొంతమంది వీడికి కొంతమంది చేరారు. ఇది కుడివైపు వాళ్ళంతా ఒక ఆయన శిష్యులు, ఎడమవైపు వాళ్ళంతా వీడు. మళ్ళీ ఇక్కడ ఈ గుడి బడి వేరు, ఆ గుడి బడి వేరు, ఎవరు గుడి బడి వారిది. పెద్ద గొడవ ఇది ఆర్గనైజేషన్లో ఉన్న పెద్ద సమస్య. ప్రథమ శిష్యుడికి 100 మంది చేరారు, ఈ ద్వితీయ శిష్యుడికి 200 మంది చేరారు. ఈ గందరగోళం గురువుగారు తట్టుకోలేక తల పీక్కోలేక ఎందుకు వచ్చిందిరా ఆశ్రమం కట్టలకైతే బాగుంది అనుకున్నాడు ఆయన. హాయిగా రూములు వేసి అనవసరంగా వీళ్ళందరికీ భోజనాలు పెట్టి వీళ్ళందరికీ పెడితే అసలు ఈ దిక్మాల సత్సంగ సభ్యులతో సమస్య వస్తుంది, ఎందుకంటే బయట వాళ్ళే బాగున్నారు అనిపించి అంత తలనొప్పి వచ్చింది. చివరికి ఒకరోజున ఆయన ఈ తగాదాలు పడలేక ఇద్దరిని పిలిచాడు. 1 సంవత్సరం కాలం పాటు నేను మావిడ ఎందుకంటే పూర్వకాలంలో సన్యాసులకి భార్యలతో పాటే సన్యాసం ఋషులుగా ఉండేవారు. వశిష్ఠుడి పక్కన అరుంధతి లేదు, లోపాముద్ర లేదు అగస్త్యుడికి. అందుకని నేను నా భార్య ఈ ముణ్యాశ్రమాన్ని నిర్వహించుకుంటాం, మాకు మేము చాలు, మాకు ఒక సాయం చేయడానికి ఒక రెండుకాళ్ళే వాడు చాలు, వాడు వాడి వెళ్ళని చూసుకుంటారు ఇది. ఇక మీ ఇద్దరికి ఒక ఏడాది రెస్ట్ ఇచ్చేసాను, మీ ఇద్దరు తీర్థయాత్రలు చేయండి పండుగట. అయ్యి బాబోయ్ గురువుగారు తీర్థయాత్ర వెళ్ళమన్నారు, పైగా పీఠం డబ్బులతో వెళ్ళమన్నాడు, అది ఇంకా అదృష్టం. అందుకని పీఠానికి ఉన్నటువంటి అకౌంట్లోంచి ఒక అకౌంట్లోంచి మీకు ఈ అకౌంట్లోంచి మీకు ఇస్తున్నారు, ఈ డబ్బులు వచ్చి తీర్థయాత్రకు పండుగట. అలాగే గురువు గారు అన్నారు ఒక ఏడాది, ఆ ఇద్దరిని పిలిచి మళ్ళీ ఇద్దరికి పడదు, అందుకని ఇద్దరు ఒకే రైల్లో వెళ్ళరు. మీరు ఇటువైపు విజయవాడ నుంచి కాశీ అవి తిరిగి రండి, మీరు ఇటువైపు సామర్లకోట మీద నుంచి పూరి జగన్నాథం నుంచి కాశీ పోండి, మీ రూట్లు వేరు అని పిలిచి వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చి ఇద్దరికి ఎవరు పార్టీ వాడిని వాడు వెళ్ళమని వీళ్ళిద్దరికి ఒక మూట ఇచ్చాడు, చెరువు మూట. ఈ మూట ప్రథమ శిష్యుడిది, ఈ మూట ద్వితీయ శిష్యుడిది. మీరు ఎక్కడ స్నానం చేసినా ఈ మూటను అందులో ఉంచాలి, ఆ మూట ఏముందో చూడకూడదు, ఇప్పకూడదు. సంవత్సరం తీర్థయాత్రలు పూర్తయ్యాక ఆ మూట డైరెక్ట్గా నాకే పట్టుకొచ్చేవాడిని అన్నాడే. అయ్యి బాబా గురువుగారు చెప్పిన మాట కాదని అన్నారు, దానికి వాళ్ళందరికీ గురుభక్తే, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ సత్సంగంలో వాళ్ళందరికీ గురుభక్తే, కానీ వాళ్ళల్లో వాళ్ళకి పడకపోవటం వల్ల గురువుగారి మీద తగాదా వస్తుంది. అందుకని మీరు చెప్పినట్టు చేస్తామని బయలుదేరారట. వీళ్ళంతా ఇటు వెళ్ళారు సికింద్రాబాద్ టు వారణాసి దానాపూర్ ఎక్స్ప్రెస్కి, ఇంత దానాకట్టు బయలుదేరారు. ఈ వెప్పూరి జగన్నాథం వైపు నుంచి కొందరు బయలుదేరారు, మొత్తం అది ఎవరి రూట్లు వాడుకుంటాయి కదా. ఈ మూట పట్టుకెళ్ళారు, ఎక్కడ స్నానం చేసినా నదిలో ఈ మూటకు కూడా గురువుగారు చెప్పినట్టే బుడుంగ్ బుడుంగను ముంచి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి డబ్బాలో పెట్టేవారు. అందులో ఏముందో మాత్రం చూడద్దు గురువుగారు అన్నారు కదా, అందుకని చూడడం లేదు ఎవరు. శుభ్రంగా వీడు వెళ్ళాడు జగన్నాథపురం, గంగాసాగర సంగమం, మహీ సంగమం, ఈ పంచ తీర్థాలు, ఇలాంటి తీర్థాలు ఇవన్నీ తిరిగారు. ఈయన తిరిగారు, సమస్తం తిరిగారు, ఇటు నుంచి వీళ్ళు ఇటు నుంచి వాళ్ళు, మొత్తం మీద అన్నీ తిరిగి తిరిగి సంవత్సరం తర్వాత మధ్యలో ఒక చోట ఎదురుపడ్డారు. ఎదురుపడగను నేను చూసిన నువ్వెక్కడ చూడగలవురా, నేను పంచక్రోశ్రీ యాత్ర బాగా తిరిగాను రా అని వీడు. వాడు అలాగే అంటాడు, వాడికంటే నేనే బాగా చూపించాను నేనే. ఈ మధ్యలో శిష్యులు, మీ లీడర్ గారు ఏం చూపించారంటే, మా లీడర్ గారు వారాహీదేవిని చూపించారండి. అయ్యి బాబా మన లీడర్ గారు వారాహీదేవిని చూపించలేదట అని వీళ్ళు. అప్పుడు వీడన్నాడు, వాళ్ళ మొహం వాళ్ళు వారాహీదేవిని చూశారా, నేను ఏకంగా మీ అందరికీ త్రైలింగేశ్వర స్వామిని చూపించారు, వాడి మొహం వాడు చూడలేదురా అన్నాం. ఇక ఇక్కడి నుంచి వాళ్ళు ఈ అందరు కూడా ఇక్కడ కూడా ఎలా అయితేనే మొత్తం మీద సంవత్సరం పూర్తి తీర్థయాత్రలు అయ్యి రాజుగారు ఇంకొక రాణి గారు కొట్టుకున్నట్టుగా కొట్టుకుని వీళ్ళు గురువు గారి దగ్గరికి వచ్చారు. తీర్థయాత్రలు బాగా అయ్యా అంటే గురువు గారు మీ కటాక్షంలో చూసామంటే చూసామన్నారు. మధ్యలో శిష్యులు మాత్రం, ఆ పార్టీ వాళ్ళండి వారాహీదేవిని చూశారటండి, మాకు మా లీడర్ గారు చూపించలేదనగా. వీళ్ళు అన్నారు, వాళ్ళు త్రైలింగేశ్వరుని చూశారటండి, మేము చూడలేదని వీళ్ళు అన్నారు. సరే ఏది ఏమైతే ఒకటి రెండు చూడకపోతేనే మిగతా వాళ్ళు చూశారు కదా. ఇక మీ అందరూ తీర్థయాత్రలు చేసి వచ్చారు కనుక ఈ శుభ సందర్భంగా మీకు ఈ సాయంత్రం విందు భోజనం పెడుతున్నాను అన్నాడే. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం 4 గంటలకి భోజనం పెట్టే ప్రక్రియ ఉందిలేండి, 4:00కి మీరు రండి అనగా 4 గంటలకల్లా వాళ్ళు వచ్చారు. గురువుగారు గురువుగారి పత్ని ఇద్దరూ కలిసి చాలా కష్టపడి తమ దగ్గర ఉన్న 2 మొగుడు పిల్లల సాయంతో మంచి వంట చేయించారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ వాళ్ళు ఇటు ఇటు కూర్చున్నారు, లీడర్లు ఇద్దరు ఎదురుగుండా కూర్చున్నారు అని చూసుకోండి. ఏది ఇంత ఏడాది తీర్థయాత్ర చేసిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూర్చున్న తర్వాత గురువుగారు అందరికీ ముందు భోజనాలు వడ్డించారు. శుభ్రంగా మిరపకాయ బజ్జీలు, క్యాబేజీ పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ, పులిహార, దలుహార, దద్వాజనం మొదలైన అన్నీ పెట్టారు, శుభ్రంగా తిన్నారు. ఆఖరిన గురువుగారు ఏమన్నారంటే, పెరుగన్నం తిన్న తర్వాత మాత్రం లేచిపోకండి, ఒక ప్రత్యేకమైన వంటకం మీకోసం వడ్డించాను అన్నట. ఈ ప్రత్యేకమైన వంటకం గురువుగారు వండించారంటే ఏదో బాగుంటుంది అనుకుని వీళ్ళందరూ మంచి పెరుగన్నం కూడా తిన్నాక ఇంకో కూర్చున్నారు. అప్పుడు గురువుగారు గురువుగారి పత్ని ఇటు ఇటు అందరికీ కూడా ఒక్కొక్క గరిటి చొప్పున ఓ విచిత్రమైనటువంటి ద్రవ పదార్థం పోసి అందరూ ఒక్కేసారి జై శ్రీరామ్ అని తినండి అన్నాడు. తిన్నారు, తిన్న తర్వాత అందరికి వాంతి అయిపోయింది, చచ్చినది పనిది, బే బే వంట మొదలెట్టారు ఒక్కొక్కరి. ఇదేమిటి గురువుగారు విచిత్రమైన వంటకం అన్నారు, చేదు దుర్వాసన ఇదేం వంటకం అనగా, ఆ వంటకం చేదుగా ఉందా దుర్వాసనగా ఉందా, ఉండకూడదు, మంచి వాసన ఉండాలి, రుచిగా ఉండాలి అన్నాడు ఆయన. లేదండి తినలేక చచ్చిపోతున్నాం, కావాలంటే మీరు కూడా నోట్లో పెట్టుకోండి అన్న కానీ, అది నేను నోట్లో పెట్టుకుంటే బాగుండదు కానీ మీరు నోట్లో పెట్టుకుంటే తీగా ఉండాలి అన్నాడు ఆయన. ఏదో గురువుగారు ఇక్కడ ప్లాన్ వేశారనుకుని గురువు గారు ఇందులో అంతరార్థం ఏమిటో చెప్పండి, మాకు తెలియక బాధపడుతున్నాం అనగా, నేను మీ ఇద్దరికి వెళ్ళేటప్పుడు చెరో కాకరకాయల గింజ మూట ఇచ్చాను. అవి కాకరకాయ గింజలు. ఆ గింజలను మీరు నదిలో ముంచి యథాప్రకారంగా అందులో పెట్టారు. దాంతో ఏమైపోయావి? కుళ్ళిపోతాయి. తడిసిన వేటిని ఎండబెట్టకుండా పెడితే ఏమవుతాయి? కుళ్ళి ఉబ్బే. ఏడాది పాటు ఉబ్బి కొంచెం దుర్వాసన వచ్చాయి. కొంతమంది ఉంటారు, తువాలు ఉంటుందా, దాన్ని తీసుకెళ్ళి సంచిలో కుక్కేస్తారు, మళ్ళీ మర్నాడు పట్టుకొని అక్కడ పెడతారు. కుళ్ళిపోయి వాసన రకం అవుతుంది, బ్యాక్టీరియా రకం. అలాగా వీళ్ళు కూడా ఈ గింజల మూట అంతా పట్టుకొచ్చి మళ్ళీ మళ్ళీ అందులో పెట్టేవారు డబ్బాలో. ఇలా మీరు ఈ ఏడాది పాటు నేను ఇచ్చిన గింజల్ని గంగలో ముంచారు, కృష్ణలో ముంచారు, గోదావరిలో ముంచారు, ఏదో వారణాసికి వెళ్ళిన తర్వాత పంచగంగా తీర్థంలో ముంచారు, అన్ని చోట్ల ప్రయాగలో, మూడు నదుల సంగమంలో కూడా ముంచారు. ఇన్ని నదుల్లో ములిగితే ఈ గింజలు, కాకరకాయ గింజలు మధురంగా మారిపోవాలి, పరమ పవిత్రంగా మారాయి. కానీ గింజల్ని ఎన్ని నదిలో ముంచినా వాటి బుద్ధి మారలేదా? పైపెచ్చి కుళ్ళిపోయి ఇంకా చేదుగా తయారయ్యాయా అన్నాడు ఆయన. కొంచెం వెలిగింది కానీ గురువుగారు కొంచెం తేలిగ్గా చెప్పండి అన్నారట. వారి పిచ్చి పెనుగులారా, ఇంకా అర్థం కాలేదా? అవి కాకరకాయ గింజలు. అవి గంగలో ములిగినా వాటి బుద్ధి మారదు, వాటి రుచి మారదు. అవి ప్రయాగలో ములిగినా వాటి రుచి మారదు, దేవుడు దర్శనం చేయించినా వాటి బుద్ధి మారదు, వాటి చేదు మారదు. పైపెచ్చు నీళ్ళల్లో నానిపోతే కుళ్ళిపోయి ఉబ్బిపోయి దుర్వాసన ఇంకా పెంచుకుంటుంది. కాకరకాయ గింజల్ని ఎన్ని నదుల్లో ముంచినా ఎలా అయితే వాటి దరిద్రపు బుద్ధి మారదో, ఆ చేదు మారదో, కాకరకాయ గింజల్లాంటి మీరు, మీలాంటి వాళ్ళు ఎన్ని ఆశ్రమాలకు వెళ్ళినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా మీ బుద్ధి పోదు. సరికదా? గంగలో ములిగితే ఇంకా ఉబ్బిపోయి దుర్వాసన పెంచుకున్నాయి. మీరు కూడా నాలాంటి వాడు ఆశ్రమానికి వచ్చి నా ఆశ్రమాన్ని కూడా కంపు చేసుకున్నారు. ఏమిట్రా దీనివల్ల లాభం? మీరు కాకరకాయ గింజల్లో ఉంటారా, లేక నిజమైన దైవభక్తుల్లో ఉంటారా? ఆశ్రమాలకు వచ్చి పురాణములు విని అంతకంతకీ సన్మార్గంలోకి వెళ్ళాలి. ఒకరితో ఒకడు కొట్టుకోవడానిక, ఆధిపత్యం కోసం పోరు పెట్టుకోవడానిక, సౌకర్యాల కోసం ఏడవడానిక, జ్ఞానం కోసం మీరు వచ్చింది ఆలోచించండి. మీ తీర్థయాత్ర ఎలాంటిదంటే ఈ కాకరకాయ గింజల వంటిది. కాకరకాయ గింజకి గంగైన ఒకటే, ఇంకో మూసినదైన ఒకటి. కానీ మనం అలా కాదే, గంగలో ములిగితే మన పాపాలు పోవాలిగా, జ్ఞానంతో స్నానం చేస్తే, గురువుగారు ఉపన్యాసాలు వింటే మనలో మార్పు రావాలిగా. అవి రాకుండా ఎల్లవేళలో కొట్టుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పితూరీలు చెప్పుకుంటూ, వాడు ఇలాంటి వంట, వీడు ఇలాంటి వంట అని ఒకళ్ళొకడు ఎక్కేసుకుంటూ, చివరికి జీవితం అంతా భ్రష్టం చేసుకుని కుండిపోతారా కాకరకాయ గింజల్లాగా? ఎప్పటికైనా మారండి అనగానే ఒక్కసారి వాళ్ళకి పశ్చాత్తాపం కలిగి గురువు గారి కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, గురువుగారు మా లోపం మాకు ఇప్పటికి అర్థమయ్యింది, ఎక్కడ ఉన్నామన్నది కాదు ఎలా ఉన్నామన్నది ముఖ్యమని ఇప్పుడు అర్థమయ్యింది, మేము కాకరకాయ గింజల్లో ఉండం, ఈ రోజు నుంచి కేకరకాయ గింజల్లో ఉంటాం. ఈ కథ చాలా గొప్ప కథ. ఇలాంటి కథలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం తీర్థయాత్ర పెడుతున్నాం అవునా? తీర్థయాత్ర పెడితే ఉపయోగం ఏంటి? చివరికి అక్కడికి వెళ్ళి కూడా కొట్టుకోవడం కదా, ఇదో వాడు అలా చేస్తున్నాడు, వాడు మనల్ని ఆర్డర్లో పెడుతున్నాడు, వీడు మన మాట వింటం లేదు, వీడి మీద గురువు గారికి పితూరులు చెబుదాం, ఇవే మనకు కావాల్సింది. దానికోసం అయితే ఇంత కష్టపడి తీర్థయాత్రకు వెళ్ళాలా? బోలెడంత ఖర్చు పెట్టుకుని కాశీ వెళ్ళి, గయ వెళ్ళి, ఇంకా ఎన్నెన్నో క్షేత్రములు చూసి, తీర్థయాత్రలకు వెళ్ళి, పురాణములకు వచ్చి, ఆటోకి బోళ్ళు ఖర్చు పెట్టుకుని, చివరికి పాడైపోవడం తప్ప దీనివల్ల ఏమాత్రమైన ఉపయోగం ఉన్నదా? దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. అందువల్ల అలా ఉండడం వల్ల ఎప్పుడూ ఉపయోగం లేదు. కేవలం తీర్థయాత్రలు చేయడమే కాకుండా తీర్థయాత్రా స్వరూపం తన హృదయంలో ఉండాలి. అందుకే అంత పూర్వం ఎంతమంది మహానుభావులు వచ్చినా ఒడ్డు మీద పారవేయలేని వసలిని కేవలం చేత్తో పట్టుకుని నువ్వు పారవేశావన్నారు ఇప్పుడు ఈ ఋషులంతా. మేము నువ్వు ఏదో గృహస్థాశ్రమంలో ఉన్న సామాన్యుడు అనుకున్నాం, మేము తపస్సు చేస్తున్నాం యాత్రికులం అనుకున్నాం. ఈ తపస్సు చేసే మాకంటే సంసారంలో ఉండి హరినామ స్మరణం చేస్తూ ధర్మం తప్పని నువ్వే గొప్పవాడి. ధర్మం కోసం కదా తీర్థయాత్రలు చేశాడండి ఆయన. ధర్మం కోసం తీర్థయాత్రలు చేశాడు, ప్రతిజ్ఞాభంగం కాకుండా ఉండడానికి తీర్థయాత్రలు చేశాడు. ఇది ఋషులు పొగిడారు. ఎవరిని? ఈ పొగడ్త ఋషులు అర్జునుడికి ఇచ్చారు. ఈ ప్రశంసలన్నీ ఋషుల చేత చేయబడ్డాయి. దాన్ని బట్టి అర్జునుడు ఎటువంటి వాడు ఆలోచించండి, అటువంటి వాడితో యుద్ధం చేసి ఏ కర్ణుడు జయించగలడండి? ఎందుకంటే కర్ణుడి దగ్గర అన్ని అసత్యాలే కదా, కానీ అర్జునుడి దగ్గర ఒక్కనాడు అసత్యం లేదు. గుర్తుపెట్టుకోండి, అర్జునుడు శ్రీకృష్ణ స్వరూపుడు, అసత్యం ఎరగనివాడు. కానీ కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు, నా జాతి అని అబద్ధం ఆడాడు. ఎందుకు అబద్ధం ఆడకుండా ముందే చెబితే ఆయన సంతోషించేవాట. నేను ఫలానా రథం నడుపుకునేవాడు కొడుకు నేను చెప్పుకుంటే ఆయనకు ఒక క్షత్రియుల మీదే ఆ రోజుల్లో ద్వేషం ఉండేది, మిగతావాడి మీద ద్వేషం లేదు కదా, శుభ్రంగా విద్య నేర్పేవాడు, ఎందుకు చెప్పండి అబద్ధం ఆడటం? అయితే అయ్యింది. ఆ తర్వాత పరశురాముడు చెప్పించాక దుర్యోధనుడి దగ్గరకు వచ్చి నాకు పరశురామ శాపం వచ్చింది, యుద్ధంలో చచ్చేటప్పుడు నాకు అస్త్రాలు గుర్తుకు రావని చెప్పాడా? చెప్పలేదు. అసత్యం ఆడాడు. ఎక్కడికి వచ్చి మళ్ళీ అబద్ధం, గురువుగారి దగ్గర అబద్ధం, మళ్ళీ మిత్రుడి దగ్గర అసత్యం. ఆ తర్వాత బాణాలు అభ్యసిస్తూ ఉంటే ఓ దూడ తెచ్చిపోయింది, దాంతో బ్రాహ్మణుడు రేపు పొద్దున నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథం చక్రం భూమిలో కుంగిపోతుందని చెప్పాడు. ఆ శాపం గురించి కూడా చెప్పకుండా దాచాడు. చిత్రశేనుడని ఒక గంధర్వుడితో యుద్ధం చేశాడు. ఆ గంధర్వుడు దుర్యోధనాదులు చితక్కొట్టి పారేశాడు, కర్ణుడు పారిపోయాడు, దుర్యోధనుడి వాడు బంధించాడు. అప్పుడు ఏమంటాడో తెలుసా, నువ్వు నా గురించి అర్థం చేసుకోలేదు, నీతో యుద్ధం చేద్దాం అనుకుంటూ ఉంటే హఠాత్తుగా ఒకడు రహస్యంగా నా రథం విరగొట్టేశాడు, నన్ను వెనక నుంచి తాడేసి బంధిస్తే పారిపోయానని చెప్పాడు అబద్ధం. అర్జునుడు అక్కడొచ్చి ఆ చిత్రసేనుడిని జయించి మళ్ళీ దుర్యోధనుడు విడిచిపెట్టకపోతే అప్పుడే గంధర్వలోకానికి పోయేవాడు, ఇంద్రుడి దగ్గరికి పోయేవాడు, వెంట వదిలిపోయేది. ఇలా ఎప్పటికప్పుడు అన్ని అబద్ధాలే. ఈ అబద్ధాల వల్లే అర్జునుడితో యుద్ధం చేసి జయించలేకపోయాడు. అదే సత్యం పలికి ఉంటే ఆ సత్యం కర్ణుణ్ణి మహావీరుణ్ణి చేసేది. వీరుడయ్యుండి కూడా అసత్యాలు ఆడి దెబ్బతిన్నాడండి. కాబట్టి చీటీ మడికి అసత్యాలు ఆడకూడదు, చీటీ మడికి పిచ్చి పనులు చేయకూడదు, నీచుల్లో ప్రవర్తించకూడదు. సాంగత్యం జ్ఞానాన్ని పెంచాలి, సాంగత్యం తపశ్శక్తి పెంచాలి, సాంగత్యం మన శరీరాన్ని గంగానదిగా మార్చాలి తప్ప మురికి నదిగా డ్రైనేజీగా మార్చకూడదు అని మహానుభావులు అనగానే అర్జునుడు చిరునవ్వు నవ్వి ఇదంతా మీ ఆశీస్సులు అన్నాడు. ఏది వాళ్ళు ఎంత పొగిడితే, నువ్వు మహాత్ముడు విరాని ఆయన సన్యాసం పుచ్చుకున్న మాకంటే గృహస్థాశ్రమంలో ఉండి హరినామస్మరణం చేసిన నువ్వే గొప్పవాడివి, మొసళ్ళను ఉద్ధరించి మమ్మల్ని ఉద్ధరించామని పొగిడితే నీలాంటి పుణ్యాత్ముల ఆశీస్సులు, ఇది నా ఆసక్తి కాదు, ఇదంతా మా కృష్ణుడి దేవన అన్నాడు. పాపం అలా ఉండాలి జ్ఞానం అంటే. ఇక్కడి నుంచి ఆయన సౌరభేయి తీర్థంలో సౌరభేయిని రక్షించాడు, దాన్ని కూడా ఒడ్డు మీద పారవేసి మొసలిని సౌరభేయిగా మార్చాడు. మీకు ముందే చెప్పానుగా సౌభద్ర తీర్థంలో 100 ఉన్నది, రెండోది పౌలోమ తీర్థం, అందులో ఉన్నవాడి పేరు సౌరభేయి, ఆవిడ్ని శాపవిముక్తురాలు చేశాడు. మూడవది కారంధమ తీర్థం, అందులో ఉన్నవాడి పేరు సమీచి, దాన్ని కూడా మొసలిగా ఉన్నదాన్ని ఒడ్డు మీదకి విసిరాడు, శాపవిముక్తి కలిగించాడు. ఆ తర్వాత 4వ తీర్థం ప్రసన్న తీర్థం, అక్కడ ఉన్నవాడి పేరు బుద్బుద, ఆవిడ కూడా ఎత్తి ఒడ్డు మీదకి విసిరి ఆవిడకు కూడా మొసలి జన్మ నుంచి విముక్తి కలిగించాడు. 5వ తీర్థం భారద్వాజ తీర్థం, అందులో ఉన్నవాడి పేరు లత, ఈ లతను కూడా లత ఎత్తినంత తేలిగ్గా ఎత్తి ఒడ్డు మీదకి విసిరి ఆమెకు శాప విముక్తి కలిగించాడు. వాళ్ళు బ్రహ్మానంద భరితురాండ్రై, మహాత్మా నీ కీర్తి పరిడవిల్లుగాక వర్ధిల్లుగాక, శాశ్వతంగా ఉండుగాక, నీకు కృష్ణుడికి ఎప్పుడూ అభేదం ఉండుగాక, నువ్వు అనుకున్న పనులవుగాక, ఎప్పుడైనా భవిష్యత్తులో నీకు కష్టం వస్తే ఆ కష్టం నుంచి సులభంగా బయటపడదువుగాక అని దీవించి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్జునుడికి ఒక హనుమానం వచ్చింది. అసలు ఈ మొత్తం కథ అంతా బేస్ దాని మీద ఉంది. ఈ 5 మడుగులు చాలా గొప్పవి. ఈ పంచతీర్థాలలో స్నానం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందని పెద్దలు అన్నారు. అటువంటి మడుగుల్లోకి వెళ్ళి ఇందులో మనుషులు స్నానం చేయనివ్వకుండా చేసి మొసళ్ళని పెట్టి 100 పాటు నారదుడు ఎందుకు జనాలు నేర్పించాడు అని ఈయనకు అనుమానం వచ్చింది. ఈ మొసళ్ళని ఇంకెక్కడికైనా పంపనొచ్చుగా, ఏ సముద్రంలోకో పంపనొచ్చు, ఇంకో మడుగులోకి పంపనొచ్చు, అలా కాకుండా ఈ మడుగుల్లోకి ఎందుకు ప్రవేశపెట్టాడు? నారదుడు అంతటి వాడు, మహాత్ముడే అటువంటి వాడు, అందరూ తరించేటటువంటి మడుగుల్లోకి ఈ శాపగ్రస్తురాండ్రైనటువంటి అప్సరసల్ని పంపి తద్వారా ఎంతోమందికి 100 సంవత్సరముల పాటు తీర్థయాత్రకు వెళ్ళే యోగం లేకుండా ఎందుకు చేశాడు? ఒకసారి ఆలోచించండి, మనకు కూడా ఆలోచిస్తే బుర్రకి తడుతుంది కదా. ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉన్న ఎక్కువ క్షేత్రాలు సింధు నది వంటివి, అనేకములైనటువంటి హింగుళాదేవి ఎక్కడుందండి? హింగుళాదేవి అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో కంటే కూడా గొప్ప శక్తిపీఠం అది, 108 శక్తిపీఠాల్లో ఒకటి. అల్లస్వామి పెద్దన గారు రాశాడు కదా, ఎందులో రాశాడు సుస్పష్టంగాను మను చరిత్రలో, కేదారేసు భజించితిన్ శిరమునన్ గీలించితిన్ హింగుళాపాదాంభోరుఖముళ్ళు అన్నాడు. ఆ హింగుళాదేవి ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయింది. ఆ పీఠాన్ని మాత్రం ఈ పాకీ వాళ్ళు పాడి చేద్దాం అనుకున్న పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ వల్ల అవడం లేదు, అసలు దాన్ని ధ్వంసం చేయలేకపోతున్నారు. అలాగే బంగ్లాదేశ్లో కూడా కొన్ని ఉన్నాయి, వాటిని ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. అవే ఆ శక్తిపీఠాల గొప్పతనం. తిరుపతి ఇలాంటి కొన్ని ప్రాంతాల్లోకి వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. ఎన్నో గుడులు ధ్వంసం చేసిన వీళ్ళ వల్ల కాకపోవడానికి గల కారణం ఆ శక్తిపీఠం అటువంటిది. నాకు కూడా చాలాసార్లు అనుమానం వచ్చింది, ఇంత గొప్ప శక్తిపీఠం ఆ దుర్మార్గుల చేతిలో పడింది ఏమిటో మనం వెళ్ళడానికి వీల్లేకుండా అంటే, ఆ శక్తిపీఠాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేకుండా చేసి అటువంటి శక్తిపీఠం కలియుగంలో ఎవడ పడితే వాడు చూడడానికి వీల్లేదు. అందుకే రాక్షసులు లాంటి వాళ్ళు అక్కడ కాపలా పెట్టింది. ఇదంతా అమ్మవారు లేదే. కారణం ఏమిటంటే ఏదో ఉంటుంది అక్కడ మనకు తెలియని స్ట్రాటజీ పరమాత్మ దగ్గర ఉంటుంది. పరమాత్మడికి అందరూ ఒకటే కదండి, రాక్షసులు సమానమే దేవతలు సమానమే. అందుకే శివుడు రాక్షసుల వల్ల దేవతలు దెబ్బలు తింటూ ఉంటే కూడా అన్ని వేళ్ళని రక్షించడం, సమయం వచ్చినప్పుడే ఓ పోటు పొడుస్తాడు, త్రిపురాసులు ఉండం ఇంకొకండం. బహుశా ఆ సమయం రావాలి, ఆ సమయం వస్తుంది. రెండు కంగారు పడకండి, మీరంతా ఇలాగే జై శ్రీరామ్ అంటూ ఉంటే సమయం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏకం అవుతాయి. ఈ ఏకం అవ్వడం కోసమే ఒక మహానుభావుడు ప్రస్తుతం మనకి పరిపాలనలు అయ్యాడు. ఎవడైనా అసలు అయోధ్య గురించి ఊహించాడా? కానీ అయోధ్య వాడు మన ముందుకు వచ్చుకోండి. కాశీ ఆ ఆక్రమణలకు గురైపోయిందే, అది ఇంత అద్భుతంగా తయారవుతుందని ఒక్కళ్ళు అనుకున్నారా? నేను అన్నాను, అయ్యింది చూడండి. కాబట్టి దేని గురించి మనం నిరుత్సాహపడక్కర్లా, సమయం వస్తుంది, అవన్నీ అలా వెళ్ళిపోతాయి, అక్కడికి రావలసినవన్నీ వస్తాయి. ఎందుకని ఇది ధర్మం కనుక. నువ్వెవడిది ఆక్రమించడంలా, కానీ నీది ఇంకోటి ఆక్రమించాడు, ఆక్రమించింది నీవు తిరిగి పొందడం ధర్మమేనా కదా? మరి ఆలోచించండి, నువ్వు వెళ్ళి అమెరికా వెళ్ళి నీది ఏమన్నా కావాలని అడిగేవా? అడగలేదే. లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళిపోయి మీ ఇంగ్లాండ్ అంతా బాధన్నామా? అనలేదే. ఆ దుర్మార్గులంతా మన మీదకి దాడికి వచ్చి మన దేవాలయాలు ధ్వంసం చేసి మన ఇళ్ళు లాక్కుని మన ఆడవాళ్ళని పాడు చేసి సర్వనాశనం చేసి ఎంతమందిని, కొన్ని కోట్ల మందిని చంపేశారు కదండి. ఎంత హింస ఇది! ఇంత హింస మన దేశానికి రావడానికి మూల కారకుడు అశోకుడు. వాడి వల్ల మన దేశం దెబ్బతింది. కారణం ఏంటో తెలుసా? అతడు కళింగ యుద్ధంలో కరుణ అని బౌద్ధం పుచ్చుకుని సైనికులు తీసిపారేశాడు. దాంతో విదేశీయులు మొట్టమొదటిసారిగా వాడి వల్ల అడుగుపెట్టారు అన్నమాట. ఇలాంటి వాడి వల్ల దేశానికి తన నష్టం. ఎప్పుడు కూడా అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవ చ. అది వేదం చెప్పిన మాట. అహింస చాలా గొప్పది, కానీ అదే సమయంలో నీ ధర్మమును రక్షించుకోవడానికి హింస చెయ్యి. అందుకే అర్జునుడిని వేసిపారి అన్నాడు. అంతే, వాడి దగ్గరికి వెళ్ళేలా కూర్చుంటే నువ్వు నీ కుటుంబం అంతా చస్తారు, నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోతారు వాళ్ళు. అందులో ఇక్కడ ఏడుస్తూ కూర్చోకు, వెయ్యి నరికి పారేయి అన్నాడు. అంతే. కాబట్టి ఆ ధర్మహింస అనేది తీసిపారేసి ఎంతసేపు అహింస పరమో ధర్మ అని వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి అన్ని మతాలు ఒకటంటే ఎక్కడ ఒప్పుకుంటాడండి వాడు? ఒప్పుకోడు వాడు. నిన్ను నీ అస్తిత్వాన్ని లేకుండా చేస్తాడు. ఇక్కడే నిలబడాలి. అందువల్ల ఆ రోజుల్లో జరిగిన ఈ ఇబ్బంది, చాలా ఇబ్బంది వచ్చింది. ఏం చేస్తాం? కాలప్రభం అనుకోండి, కాలో హి దొరతిక్రమ గట్టిగా చెప్పండి, గోవింద. ఇప్పుడు ఈయనకి అందుకని అనుమానం వచ్చిందనమాట. ఎంత పవిత్రమైనటువంటి మడుగులు, ఎందువల్ల నారదుడు కొన్ని ఏళ్లపాటు, ఒక 100 ఏళ్లపాటు ఎవరికి అందుబాటులో లేకుండా చేశాడు? ఎందుకు ఈ పంచతీర్థాల్లోకి ఈ మొసళ్ళను పంపాడు? ఈ ఆడవాళ్ళంతా విముక్తి పొందాక ఈ తీర్థములు నారీ తీర్థములని ఇవాళ పిలువబడుతున్నాయి, అందరూ స్నానం చేస్తున్నారు. ఇప్పుడు నారీ తీర్థాలు అన్నారులేండి వాటిని. ఈ నారీ తీర్థములకు ఈ నారదుడు ఈ వసళ్ళను పంపడం అనే కథలో ఉన్న స్ట్రాటజీ ఏమిటి, కారణం ఏమిటి అనుకుంటే అక్కడ ఉన్న ఋషులను అడిగాడు. మాకేం తెలుసు అన్నారు వాళ్ళు. నారదుడు ఎదుగు పంపాడు, నారదుని అడగాలి తప్ప మాదిరివాడికి తెలియదు కదా, నారదుడు ఎలా తిరుగుతాడు అనుకుంటూ కొంచెం ముందుకు అడగానే సరిగ్గా ఈయన కోసం నారదుడి దిగి వచ్చాడు. తలుచుకుంటూ వచ్చేస్తాడు నారదుడు. ఈ ప్రపంచంలో మా గురువుగారు పురాణం చెప్పాలని తలుచుకున్నంత మాత్రమే చేత నేను వచ్చి మీకు పురాణం చెప్పడంలా. అలాగే నారదుడు కూడా ఏదన్నా సందేహం తీర్చుకోవాలి అనుకుంటే ఆ నారదుడు వచ్చి తీరుతాడు.